వీటన్నిటిని నిలిపి ఒక్కసారి నాట్యం చేస్తూ మధ్యలో నిలిచేట. ఆ నిలిచినప్పుడు ఒక బొమ్మని చిరుతుగా స్థిరంగా అలా నిలబడ్డాడు ఆయన. చిరము గ్రీవం పేరురము హస్తయుగం సరిగాగమనకి గంధర్వు నిలిపిన ఎట్లు తారకలు చలియింప తారకలు నటియింప. తారకలు అంటే నక్షత్రాలు అని ఒక అర్థము, తారకలు అంటే కనుపాపలు అని ఒక అర్థం. తారకలు చలియింప తారకలు నటియింప. ఈయన కనుపాపలు కదిలిస్తుంటే నక్షత్రాలు కదులుతున్నాయట ఆనందంతో. కోరకములై గుబురుకున్న జూటము నందు సురగాలిన విరేగి చొక్కి వీచిన ఎట్లు పరవులై పడగల్ప పాద పంబుల పూవులడనమ్మా. అంతే కదా, చూపులు ఎంత అందంగా ఉన్నాయంటే, ఎందుకంటే నాట్యంలో చూపులకే చాలా ప్రధానం. ఒక విశాలమైన నేత్రములు స్వామివారి. తమ్ములై ఘటితమో దమ్ములై సుకృత రూపమ్ములై శస్త్రభాగ్యమ్ములై నవకోరకమ్ములై వికట పుష్పమ్ములై తుమ్మెదలదమ్ములై భావమంద్రమ్ములై భావ పుల్లమ్ములై నుత్నరత్నమ్ములై పల్గుహాసమ్ములై కన్గొనల సొమ్ములై విశ్రాంతి దమ్ములై రక్త కిశలమ్ములై రక్తి చిహ్నమ్ములై చంద్రగమనమ్ములై గడగూడి కులుకు నీలపు కండ్ల తళుకు చూకుల బోయ ఘలుఘల్లు మని కాళ్ళ తళుకు గజ్జలు మ్రోయ ఆడెనమ్మా శివుడు ఆడెనమ్మా శివుడు. ఆ నాట్య వైభవం వర్ణనకందనటువంటి దివ్య నాట్యాన్ని స్వామి అంతసేపు ప్రదర్శించాడు. ఇప్పుడు వరకు మనం ఈ తెలుగు పలుకుల్లో శివనాట్యాన్ని దర్శించాం కదా. ఇలా దర్శింప చేసినటువంటి మహాత్ముడు పుట్టపర్తి నారాయణాచార్యులు అనబడే శ్రీ వైష్ణవుడు. ఆయన ఈ శివతాండవం అనే గ్రంథాన్ని రచించాడు. తెలుగువారు అటువంటి కవి కలిగిన భాషలో పుట్టినందుకు గర్వించాలి మళ్ళీ ఇక్కడ. ఎందుకంటే మనం మన మహాత్ముల్ని మర్చిపోయి బతికేస్తున్నాం. ఈ రోజు ఒక మహాత్ముల్ని పరిచయం చేసే భాగ్యం నటరాజు నాకు కల్పించాడు. పైగా ఇది చదువురా అనేది ఆయన ప్రేరణ. నాకు ఒక భాగ్యం కలిగింది. ప్రొద్దుటూరులో నివసిస్తున్న కాలంలో బాల్యంలో ఒక అక్కడ అగస్త్యేశ్వర స్వామి ఆలయం ఉన్నది. అది అగస్త్యుడు ప్రతిష్ఠ చేసిన శివాలయం. అక్కడ ఈయన ప్రదక్షిణలు చేసేవారు. రోజుకు 108 ప్రదక్షిణలు. సాధన పద్ధతిగా చేస్తే శివానుభూతి తప్పకుండా వస్తుంది. ఆ చేస్తూ ఉన్న దశలో చివరి రోజున ప్రదక్షిణ చేస్తూ ఉంటే నిలవనీయని గాలి వీచిందిట. ఒక్కసారి పెళపలార్భటులతో మేఘాలు కమ్ముకుని వర్షం పడ్డం మొదలైంది. కానీ ఇతను ఆపకుండా ప్రదక్షిణ చేస్తున్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు కొమ్మ చప్పుడు చేస్తూ పడిందిట. ఈ చప్పుడులో ఆ గాలిలో ఆ మేఘాల యొక్క ఉరవడిలో ఆయనకి శివతాండవానుభూతి కలిగి అప్పుడు ఒక ధారగా రచించినది శివతాండవం అనేటువంటి గ్రంథం. ఇది ఒక ఋషిలా రచించాడు ఆయన. అందులో అద్వైత భావాన్ని పండించారు. ఈ శివతాండవంలో నాట్యశాస్త్ర రహస్యాలు, సంగీత శాస్త్ర రహస్యాలు, సాహిత్య మర్మాలు అన్ని మేళనం చేసి అద్భుతంగా రచించి ఒక తాత్వికమైన అనుభూతిలో రచించారు. ఇది ఆయన భావుకతతో రచించినది కాదు, దర్శనంతో రచించినది, అనుభూతితో రచించింది గనకనే ఇక్కడ చెప్పుకోవడానికి యోగ్యమైనది. కేవలం కొంతమంది కవులు రచించినట్లుగా రచించలేదు ఆయన, నిజమైన ఋషి వలె రచించినది గనకనే. అయితే ఆ అగస్త్యేశ్వర స్వామి ఆలయం చూడటమే కాకుండా ఆ ఆలయంలో ఆ ఊరి వారు ఆ కవిపై ఎంత గౌరవం కలిగి ఉన్నారో ఆశ్చర్యం కలిగింది. ఆయనకు శిలా విగ్రహం పెట్టారు. ఆ శిలా విగ్రహాన్ని ఎవరు రాజకీయ నాయకుడు తొలగించితే పోరాడి మళ్లీ విగ్రహాన్ని సాధించారు వాళ్ళు. ఆ ఆలయంలో ఆయన పేరున ఒక మండపాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. నా భాగ్యవశాత్తు ఆ మండపంపై ఈ శివతాండవం గురించి ఉపన్యాసించే భాగ్యం లభించి అంతవరకు నిర్మలమైన ఆకాశం ఉపన్యాసం చెప్తూ ఒక దశకు వచ్చేటప్పటికల్లా పెళపళార్భటులతో వర్షం కురిసిన అనుభూతిలో తడిసి ముద్దై చెప్పి విని పరవశించే భాగ్యం కూడా లభించింది. ఈ అనుభూతిని ఇక్కడ పంచుకున్నాం. ఆ పరమేశ్వరుడు ఈ దివ్యమైన శబ్దాల్లో మనకు కనిపించాడే లేదా? ఎందుకంటే చిదంబర మహాత్మ్యంలో నాట్యం చేశాడని చెప్పారే గాని ఎలా చేశాడో వర్ణించలేదు. ఎందుకంటే ఎంత వర్ణించినా ఎంతో మిగిలి ఉంటుంది కనుక వర్ణించకుండా వదిలేశారు వాళ్ళు. కానీ అలా వదిలితే మనకేం తృప్తి? ఇంత రెడీ అయి కూర్చున్నాక అందుకు మన కోసం ఇంత నాట్యం చేశాడు పరమేశ్వరుడు. సదంచిత ముదంచిత నికుంచిత పదంజల జలంచలిత మంజు కటకం పతంజలి దృగంజన మనంజన మకించన హరంజన భంజన కర్రం కదంబ రుచిమంబుద వసంపరమంబుద కదంబక విడంబక గళం చిదంబుది మణింబుద హృదంబుజ రవిం పరచిదంబర నటం హృది భజ పరచిదంబర నటం హృది భజ. ఇది ఆ పతంజలి ఆ శివుడు నాట్యం చూస్తూ చెప్పినటువంటి స్తోత్రం ఇది. పతంజలి నటేశ నవకం అని 9 శ్లోకాలు. ఈ 9 శ్లోకాలు శ్రద్ధగా ఇదే గమనంతో
చదివినా విన్నా మీకు తెలియకుండా మీ శ్వాసలోక మార్పు వస్తుంది. ఇది ఒక పెద్ద రహస్యం. ఋషులు రచించిన గ్రంథాల్లో గమనంలో శక్తి ఉంటుంది. ఆ శ్వాస మార్పు మీకు కొన్ని వందల ప్రాణాయామాలు చేసినంత ఫలితం ఇస్తుంది, ఏదో యోగం అవుతుంది. ఇందులో సందేహం లేదు. అన్ని రహస్యాలు అందులో ఉన్నాయి. ఆ రహస్యాలు కొన్నింటి కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పారు. ఇప్పటికీ ఆ స్తోత్రం చిదంబరం నటరాజు దగ్గర చదువుతూ ఉంటారు. అంతేకాదు ఈ 9 శ్లోకాల్లో శివుడి నామాలన్నీ ఒక దగ్గర పెడితే 108 నామాలు వస్తాయి. అష్టోత్తర శతనామాలు, అదేం చిత్రమో చూడండి. ఇదంతా ప్లాన్ చేసుకుని రాశాడు ఆయన. పాము శివనాట్యం చూస్తూ ఊగిపోతూ రాసుకుందండి అంత. ఇక్కడ ఆ తన్మయ స్థితిలో పలికిన దాంట్లో వాళ్ళ బుద్ధికి కూడా అందని తత్వం ఉంటుంది. కనుకనే మహాత్ములు ఒక విధమైన ఎక్స్టసీతో, ఒక ఆనంద పారవశ్యంతో మాట అంటారు. ఆ మాటలో ఇన్ని భావాలున్నాయని పలికిన వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే పలికించాడు వాడు రామభద్రుండటన్న పోతన గారు అన్నట్లుగా పలికించేవాడు ఆయన. వీళ్ళు కాదు, వీళ్ళ నుంచి వచ్చింది కానీ వీళ్ళ వల్ల రాలేదు. కనుక పరమేశ్వర వచనం మన నుంచి పలకాలి, కానీ మన వల్ల పలకదు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ పలుకుతున్నవన్నీ పరమేశ్వర వచనములుగా భావిస్తూ ఆ దివ్యమైన నటరాజు వైభవాన్ని దర్శించాం కదా. అలా అంటే ఆ నటరాజులో నా మనస్సు ఎప్పుడూ లీనమై ఉండాలి. రతి ప్రతిక్షణం మమ అని వర్ణించి చూపించారు. అటువంటి దివ్యమైన నటరాజు స్వరూపం ఈ విధంగా పతంజలి వ్యాఘ్రపాదుడితో పాటు అందరూ చూస్తూ ఉన్నారు. ఇత దైవస్థ విజ్ఞప్తో నటరాజ కృపానిధి స్మయమాన ముఖాంబోజ పశ్యన్నద్రీంద్రజాముఖం అనంత కామ ఫలదాత్ అఖిలామర దుర్లభాత్ అపవర్గ ప్రదాదాత్ అస్మాత్ తాండవ దర్శనాత్. ఎంత చక్కటి మాట చెప్తున్నారు చూడండి. ఇది ఈ దివ్యమైన దర్శనము అనంత కామ ఫలదము, అఖిల అమర దుర్లభము, దేవతలకు కూడా దుర్లభమైనది, పైగా మోక్షప్రదాయకము. ఈ నాట్యాన్ని మనం దర్శించలేకపోయినా శాస్త్రాధారముగా భావించినా క్రమంగా ముక్తి లభిస్తుంది అండి. ఎందుకంటే భావనతో భగవంతుడిని పట్టుకోవచ్చు, అది ఇచ్చాడు కదా భగవంతుడు మనకు సాధన. కనుక నిరంతరం చిదంబరాన్ని, నటరాజుని, నాట్యాన్ని, నటరాజమూర్తిని ధ్యానించాలి. పైగా ఈ నాట్య భావన వల్ల సర్వే భవంతు సుఖినః సర్వే సంతు జితేన సహ, అందరూ కూడాను సుఖాన్ని పొంది పాపనాశనం పొంది ముక్తిని పొందుదురుగాక. ఈ దివ్యమైన నాట్యం చేత ఇంతవరకు చెప్పిన అధ్యాయం ఉన్నదే, ఇది వినడం గాని పారాయణ చేయడం గాని అంత తేలికైన పుణ్యం వల్ల లభించదు, అనేక పుణ్య విశేషముల వల్లే లభిస్తుందన్నారు. అలాంటి పుణ్యాత్ములైన మీ అందరికీ నమస్కరిస్తూ తర్వాత విషయంలోకి వెళుతూ ఉన్నాం. ఈ విధంగా స్వామి యొక్క ఈ నాట్యాన్ని చూస్తూ పరమప్రీత్యా పరమమైన ఆనందాన్ని అనుభవించారు. స్వామి యొక్క ఆ ఆనందానుభవంలోంచి వారు చేస్తున్న స్తుతి పరాత్పర ప్రపంచేశ గంగాధర హర ప్రభో ఆదిధాతృ శిరుచ్ఛేద హేతో విశ్వస్య ధారక పురశాసన ఇత్యాది నామములతో వారు స్తుతిస్తూ ఉండగా పరమాత్మ వారిని ఉద్దేశించి నమస్కరిస్తున్నాడు. ఇప్పుడు ఆ వారందరూ నమస్కారాలను అందుకుని పరమేశ్వరుడు అభయాన్ని ఇస్తూ ఉండగా ఎవరెవరు అనుభూతులు ఎలా ఉన్నాయో చూస్తున్నాడు. ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్స్ ఒక్కొక్కలా ఉన్నాయట. కొంతమంది తాండవం చూస్తూ వాళ్ళ కంట్రోల్ వాళ్ళకి తప్పిపోయి వాళ్ళు చిందులు వేయడం మొదలెట్టారు. ఆయన ఆడటమే కాక అందరు ఆడిస్తున్నాడండి. నడుతూ కేచిత్ కొంతమంది చిందులు వేశారు. అపరే స్తబ్ధ విలోచనాహ కొందరు అలా నిలబడిపోయారు. ఇద్దరు ఒకే రకమైన అనుభూతిని పొందారు, ఎక్స్ప్రెషన్స్ లో తేడా. కృష్ణ పరమాత్మ రాగానే కొందరు గోపికలు ఎక్కడికి వెళ్ళిపోయావా అన్నారు, కొందరు అలా ఉండిపోయారు. రెండు ఆనందాలే. ఎవరు ఆనందం గొప్పది? ఆనందం గొప్పది. ఎక్స్ప్రెషన్ల పద్ధతులు తేడా. వారి వారి ప్రకృతులు బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి. స్తబ్ధ విలోచన హన్యే వ్రజహస్ప్రిత్య అపరే జగరుచ్చుకై. కొందరుట పిచ్చి పట్టిన వాళ్ళని నవ్వేట పెద్దగా ఆనందాన్ని చూస్తూ, కొందరుగా అట్టిగా పాడేట పరమేశ్వరుడు యొక్క నాట్యాన్ని చూస్తూ. అన్ని కదిలించగలవాడు ఆయనే. పైగా ఆ స్వామి ఆ చూపులు చూశాడే, ఆ చూపులతోనే పాప రోగ జ్వరాదులన్నీ శాంతిస్తాయట. అటువంటి చూపులు, అలాంటి ఆ దివ్యమైన చూపులు పడుతూ ఉంటే ఆ చూపులకే అందరూ సంతోషిస్తూ ఉన్నారు. పైగా అనేక రకాల వాళ్ళు అక్కడ ఉన్నారు. వికృత రూపాలు ధరించినటువంటి ప్రమదలు కూడా ఉన్నట్ట. భూతప్రేత పిశాచాలు కూడా అందులో నృత్యం చేసేట. అవి కూడా పరవశించిపోయాయి. అంటే అలా నర్తించగలిగే యోగం ఉన్నవి అక్కడున్నాయి. అలాంటి గణములు కొన్ని ఉన్నాయి. సర్వ గణములు కూడా ఆ నాట్యంలో మైమరచిపోయాయి. పైగా ప్రసన్నమైన వదనాభోజాన్ని చూస్తూ ఆ మునులందరిలో మొదటి వాడైన వ్యాఘ్రపాదుడు ఎప్పుడైతే ఆనందాశ్రువుడు రాలుస్తూ దర్శిస్తున్నాడో శివుడు అన్నట్ట, మీకేం వరం కావాలో కోరుకోండి అన్నాడు. ముందు వ్యాఘ్రపాదుడు కోరుకున్నాడు, ఎందుకంటే ఆయన కదండి మొట్టమొదటి కూర్చున్నాడు ఇక్కడ. తర్వాత కదా పతంజలి జాయిన్ అయ్యాడు. కనుకనే వ్యాఘ్రపాదుడి కోరిక. ఈయనకు మొదటి నుంచి ఒకటే కోరిక గట్టిగా, ఏమిటి? పూజ. తెలుసుకోగలగాలండి, కొన్ని మనం మోక్షం అంటే ఎక్కడో ఉందనుకుంటాం, కానీ పరమేశ్వరుడు కోసం మీరు చేస్తున్న సాధననే ఒక చిత్తశుద్ధితో తన్మయతా దృష్టితో చేస్తే అందులోనే లభిస్తుంది, అది తెలియగలగాలి. ఇది ఒక భక్తిలో ఉండేటటువంటి వారు మాత్రమే చెప్పగలరు, పై పైన చూసేవాళ్ళు చెప్పలేరు. ఇది అది చెప్పగాలంటే మొన్న మీకు భక్తి సూత్రాల్లో మాట ఉటంకించాను, పూజాదిష్వనురాగైతి పారాశర్య కథాదిషు ఇది గార్గ్య అని. కథాదుల యందు అనురాగం కొందరుకుంటుంది, పూజల యందు అనురాగం కొందరుకుంటుంది. ఈశ్వర తాదాత్మ్యమే మనకు కావాలి. మోక్షం అంటే ఏమిటో కదా, మోక్షానికి ఒకటే ఒక నిర్వచనం గుర్తుపెట్టుకోండి, పరమేశ్వరుడితో తాదాత్మ్యం చెందితే మోక్షం, ప్రపంచంతో తాదాత్మ్యం చెందితే బంధం. సింపుల్ తీరిపోయింది. మనం దేనితో తాదాత్మ్యం చెంది ఉన్నాం? ఎంత చెప్పినా బహిర్ముఖత్వమే. ఆ బహిర్ముఖత్వం ఉన్నంతకాలం ప్రపంచ తాదాత్మ్యం, ఇది బంధం. పరమేశ్వర తాదాత్మ్యం మోక్షం. కొందరు ధ్యానాదుల ద్వారా కాసేపు పొందుతారు, ఆ కాసేపు దొరకడం కూడా మహా కష్టం. అది స్థిరంగా నిలిచిపోతే అది అవుతుంది సాధన, పండగ అది లభిస్తుంది. కనుక తాదాత్మ్య స్థితి కోసం ఒకరు పూజతో, ఒకరు కీర్తనతో, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆనందానుభూతిని పొందుతారు. త్యాగరాజస్వామి వారు సంకీర్తనతో ఆ దివ్యానందాన్ని పొందారు, అలాగే పూజతో, ధ్యానంతో వివిధ విధులముగా ఈశ్వర తాదాత్మ్యం పొందడం అనేది ప్రధానమైన విషయం. గనకనే ఇక్కడ ఈయన అడుగుతున్నది, భగవాన్ ఎన్మయాకారి భవతే పూజనం పురా. స్వామి, నేను ఎన్ని పుణ్యాలు చేశానో నాకు తెలియదు, కానీ ఆ పుణ్యాలు ఎన్నో చేసుంటాను కానీ నువ్వు కనబడ్డావు. పైగా పుణ్యాల వల్ల కనబడ్డావని అండవేంటి, నీ దయ వల్ల కనబడ్డావు, కానీ నిన్ను చూపించగలిగే పుణ్యం సరిపోతుందయ్యా అసలు. అయితే నేను అడుగుతున్నది ఏంటంటే, ఇంతవరకు నేను ఏ పూజలు చేశాను, ఇకపై ఏవి చెయ్యబోతున్నాను, ఇప్పుడేవి చేస్తున్నాను, అన్నీ నువ్వు ప్రేమతో స్వీకరింతువు గాక, ఇది నేను కోరుకుంటున్న వరం. ఏష ఏవ పరశంభో. అంతేకాదు, నేను ఇకపై ఉన్నట్లయితే అప్పుడు కూడా నాకు కావలసింది ఈ శరీరం ఉన్నంత వరకు ఈ శరీరము నీ కైంకర్యమునికేమి నియోగింపబడుగాక, ఇది కోరుకున్నాడు. చాలు కదా, ఇంకేం కావాలి? భక్తి అంటే అంతే, జీవన్ముక్తి అంటే అదే. నువ్వు బ్రతుకున్నంతకాలం నీ ప్రతి ఇంద్రియ వృత్తి కూడా ఈశ్వరార్పణమైపోతే ఇంక మోక్షం ఎక్కడుందో చెప్పండి. ఈశ్వరార్పణమైనటువంటి చిత్తవృత్తి, మనోవృత్తి, దేహవృత్తులు ఉంటే ఇంకంతకంటే కవిల్యం ఉంది. అదే కమలాక్షి నర్చించు కర్మల కర్మలు అని చెప్పిన భావం. అది ఇవయ్యా అని అనగానే సంతోషం, ఇది నీకు అనుగ్రహిస్తున్నాను, నీకేం కావాలయ్యా అని అడిగాడు ఎవరిని? పతంజలి. ఈయనిక్క చెప్తున్నాడు మహానుభావుడు, భగవన్ ప్రాణినాం చిత్తం ధ్యేయే భవత నిశ్చలం, అందరు ప్రాణులు నీ అందే మనస్సు నిలుపుదురుగాక. ఇది ఈయన, ఎందుకంటే ఎక్కువ ప్రపంచం ప్రేమ ఈయనకి, నాలా అందరూ ఆనందించాలని ఆనందం ఈయనకి. అలాంటి ఆనందాలు కొందరుకుంటూ ఉంటాయి. ప్రహ్లాదుడు ఒకప్పుడు నారాయణానుభూతి గట్టిగా పొంది తర్వాత కొంచెం బహిర్ముఖుడై అనుకున్నట్ట, ఏంటి పిచ్చివాళ్ళందరూ భగవంతుడిని మర్చిపోయి బతికిస్తున్నారు, ఇంత ఆనందాన్ని వీళ్ళు కోల్పోతున్నారు అనుకుని అందరిని పిలిచట్ట, రండి గానం చేయండి ఆనందించండి. వాళ్ళకి ఏం అర్థం కాదు, ఈయనకంటే ఆ సంస్కారం ఉంది, అందరికీ అది వస్తుందండి, అంత తేలిగ్గా రాదు. కనుక భక్తులు అలా అనుకోవడం సహజం, అందరూ అనుభవించాలి అనేటువంటిది. అలాగ ఈయన కోరుకున్న వరం అది, అందరూ నీ అనుగ్రహం చేత నీ దివ్యానందాన్ని చూడాలి, ఈ నాట్యాన్ని చూడాలి. చూడమే కాదు, రుణాం రాగాదయ క్లేశాః ప్రతిక్షణ విలక్షణాః. ఆ చూసినటువంటి మానవులందరూ కూడాను రాగము, క్లేశము, రోగము మొదలైనవేవి లేకుండా, అవిద్యాది క్లేశములు లేకుండా దివ్యానందంలో లీనమై ఉండాలి, ఇది నేను కోరుకుంటున్నాను. పైగా వ్యాఘ్రపాదునికి నాతో పాటు ఇక్కడున్న ఈ మునులందరూ కూడా ఇంకా నీ నాట్యం చాలు అని ఎప్పుడు అనకూడదు అన్నాడు. ఇతరాం పిబంతం, నిరంతరం గానం చేయాలి. అందుకే జైమిని మహర్షి ఒక మాట అంటాడు, ఈ నాట్యాన్నే పశ్చేమ శరదశతం, జీవేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం, ఇవన్నీ వేదవాక్యములు. ఈ వేదవాక్యములతో ఒక స్తోత్రం చేశాడు జైమిని మహర్షి నటరాజ స్వామికి. ఆ సందర్భం మళ్ళీ మీకు చెప్తాను. ఎప్పుడు మేము ఇది చూస్తూ ఉండాలి, ఈ నాట్య రసాన్ని మేము తాగుతూ ఉండాలి, మాకు ఇంకేం అక్కర్లేదన్నారు. నాట్యం చూడడం వల్ల ఏదో ఫలితం లేదు, నాట్యమే ఫలితం, అది ఉంటే చాలు అనుకుంటున్నారు. అస్మిన్లోకే, అస్మిన్లోకే అంటే ఈ చోట ఎక్కడ, చిదంబరంలో అందరూ నిన్ను చూడాలి. నువ్వేదో జ్ఞాన దృష్టి ఇచ్చి చూడడం అని కాదు, ఇక్కడున్న వాళ్ళు అందరూ నిన్ను చూడాలి, ఇక్కడున్న పశువులు మృగాలు అందరూ కూడా నీ నాట్యాన్ని చూసి ఆనందించాలి. లేదయ్యా జ్ఞాన దృష్టి ఉంటే గానీ చూడలేరు, అందరికీ జ్ఞాన దృష్టి ఇచ్చాయి. ఇది ఇది ఈయన కోరుకున్న వరం. చూడండి, అనుభూయే తృప్యంతు సర్వే సంతు నిరామయా. నీ నాట్యం చూడడం వల్ల అందరూ తృప్తి పడతారు, ఇంకా వాళ్ళు ఎటువంటి రోగములు లేని వారవుతారు. అన్నిటికంటే ముఖ్యం సంసార రోగం, అది లేని వాళ్ళు అవుతారు. అది నిరామయ అంటే నిస్తరంతు మహాఘోరం సజ్జ సంసార సాగరం. నీ నాట్య దర్శనం చేత వెంటనే వారు సంసార సముద్రాన్ని దాటాలి. ఇది అయ్యా నేను కోరుకుంటున్నాను. పైగా పార్వతీ సహితుడు అయిన నీ నృత్యము ఇక్కడ శాశ్వతముగా అందరికీ కనబడుగాక ఇది అన్నాడు. కనుకనే చిదంబరం వెళ్తే ఈయన వరం వల్ల శాశ్వతముగా, అంతే ఆ రోజుల్లో ఉండేదండి, ఈ రోజుల్లో లేదని లేదు, ఏ రోజుల్లోనే ఉంటుంది. అయితే మన చిదంబరం వెళ్ళాలి. చిదంబరం వెళ్తే తప్పకుండా కనిపిస్తుంది, అందరికి కనిపిస్తుంది. మరి వరం పోతుందా? మరి నేను వెళ్ళేనండి కనబడలేదండి అని మీరు అంటారేమో, దాని సమాధానం తర్వాత ఇస్తాను. పరయేషమీ వాసో వరేణ్య మధురాకృతే ఇదయ్యా నా వరం అన్నాడు. ఎందుకు? లోక శ్రేయస్సు కోసం అడిగాడండి మహానుభావుడు. తనకంటూ ఏమీ లేదు, తాను ఎలాగో ఆనందించాడు, అందరూ పొందాలి ఇది. పరమేశ్వరుడు సరే అన్నట్టు ఎప్పుడైతే వరాన్ని ఆయన చెప్పి తిరిగి అక్కడ ఉన్నటువంటి ఆ చోటు నుంచి అంతర్ధానం కాబోయాడో వీళ్ళందరూ అడిగారు, స్వామి ఈ సభ యొక్క స్వరూపాన్ని మా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పవయ్యా అని అడిగారు. అంతకుముందు ఈయనకు ఒక్కడిగా చెప్పాడు, ఎవరికి? ఆదిశేషుకు. నిన్న గుర్తుందా? ఆవలింతలు చేయడంతో అద్భుతంగా చెప్పాడు కదా ఆత్మతత్వ జ్ఞానం. అదేమిటో చెప్పవయ్యా. ప్రసీద పరమేశాన సర్వేషాన కృతే విభో, మా అందరికి అనుగ్రహించి నాకు నువ్వు చెప్పినటువంటి వైభవం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ వాళ్ళందరికీ చెప్పు. ఎందుకంటే దీని విలువ వాళ్ళకి తెలియాలి, ఇక్కడున్న చిదంబరం విలువ వీరందరికీ తెలియాలి. దివ్యం పురా భవత్ ప్రోక్తం, నువ్వు నాకు ముందు చెప్పేవే, అది వీళ్ళందరికీ చూపించి ఆ చిదంబరం ఏంటో వివరించు వీళ్ళకు అని అనగానే, చూడండి శివుడు ఎటువంటి వాడంటే భక్తుడు ఎలా ఆడిస్తే అలా ఆడతాడు. నువ్వు చెప్పండి, నేను చెప్పాలా అనలేదు ఆయన. భక్తుడు అడగగానే చెప్పడం మొదలుపెట్టాడు. ఎవరికి చెప్తున్నాడు చూడండి, బ్రహ్మన్ విష్ణు సురా సర్వే వ్యాఘ్రపాద పతంజలి పేరు పేరునే పిలిచారండి. ఎంత మర్యాద స్వామికి! ఓ బ్రహ్మదేవా, ఓ నారాయణ, ఓ దేవతలారా, ఓ వ్యాఘ్రపాదరా, పతంజలి శృణుత, వినండి ఉపనిషద్ గీతం. నేను చెప్పబోయేది ఉపనిషద్ గీతం. స్థానం చైత చిదంబరం, ఇది చిదంబర స్థానము. చిత్త అండగా జ్ఞానము, ఆ జ్ఞానంలోనే నేనుంటాను. ఈ జ్ఞానము ఎక్కడో దాగిలేదు, జ్ఞానము సర్వవ్యాపకము. చిత్త అనేది సర్వవ్యాపకమై ఉన్నటువంటిది. ఆ సచ్చిత్త అయినటువంటి ఏ ఆత్మ చైతన్యం ఉన్నదో అది సర్వవ్యాపకము. వ్యాపకం గనక దంబరము, అది చిదంబరము. జ్ఞానమేవ మమ స్థానం తచ్చమాం నైవ ముంచతి, జ్ఞానమే నా స్థానం. జ్ఞానాన్ని నేను విడవను, నన్ను జ్ఞానము విడవదు. ఏత జానీత వివిధాహ వాక్యం లోకోపకారకం, ఈ ఒక్క మాట తెలుసుకుంటే చాలు. కనుక జ్ఞానం అనేది ఆ ఈశ్వరుని యొక్క స్వరూపమే, జ్ఞానమే ఈశ్వరుని యొక్క స్వరూపం. అందుకే నేను ఒక మాట చెప్పాం, చిన్మయ స్వరూపం నటరాజ స్వరూపం అని. గుర్తుందా? చిన్మయ ఆనంద స్వరూపం. చిన్మయము అన్నప్పుడు ఆనందం అందులో ఉంది, అంతే. మనిషి ఉన్నాడంటే ప్రాణం ఉన్నట్లే, చిన్మయం అంటే ఆనందం. చిత్తుకి ఆనందమే ప్రాణం, చిన్మయము అనే విషయాన్ని నేను చెప్పుకున్నాం. అంతే కదా మరొక రహస్యం ఉన్నది. నిన్న మనం చెప్పిన మాటలో స్వామి సకల రూపములు నిష్కల రూపములు రెండున్నాయి. సకల నిష్కల సమన్వయ రూపం నటరాజ రూపం. అంతేకాదు ఇది ఆచార్య రూపం. స్వామి చెప్తాడు ఇది ఆచార్య రూపం అన్నాడు. అంటే ఏ జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానం నేను, ఆ జ్ఞానమిచ్చే రూపము నేనే. కనుక నటరాజ రూపం మీకు ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. ఏ జ్ఞానం? అచిత్తైన జ్ఞానం ఏదుందో ఆ సచ్చిదానంద జ్ఞానాన్ని ఇస్తున్నది. కనుక దీనికి ఆచార్య రూపం అంటారు. కనుక నటరాజ ఉపాసన మనల్ని క్రమంగా ఆ బ్రహ్మజ్ఞానం వైపే పరిణమింపజేస్తున్నది. దీన్ని ఆచార్య రూపం అని అందుకే అన్నారు. ఏ ఉపాసన వల్ల మనం ఆ జ్ఞానాన్ని పొందుతామో ఆ ఉపాసనే ఆచార్య రూపోపాసన. శివుడు ఆచార్యుడు అనగానే చాలా మందికి ఒక రూపం గుర్తొస్తుంది. ఏమిటది? దక్షిణామూర్తి. మరి ఇది ఆచార్య రూపమేంట? అయితే ఇప్పుడు ఒకటి చెప్పడు, దక్షిణామూర్తి ఎక్కువ నటరాజు ఎక్కువ? రెండు ఒక్కటే. నటరాజుకు మరొక పేరుంది శాస్త్రంలో, చిదంబర దక్షిణామూర్తి. ఇది ఆయన పేరు, చిదంబర దక్షిణామూర్తి. అందుకే దక్షిణామూర్తి ఎలా ఉంటాడు అలాగే ఉంటాడు. ఎప్పుడైనా దక్షిణామూర్తి స్వరూపం మీరు చూసి ఉంటే ఆయన పాదం కింద అసురుడు ఉంటాడు. ఆయన చేతుల్లో అగ్ని డమరకం పట్టుకున్న రూపం కూడా ఉన్నది మనకి. చిన్ముద్ర పుస్తకం యాడ్ అయ్యింది అంతే తప్ప ఆ రెండు తీసులా పెట్టాడు అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే కూర్చుంటే దక్షిణామూర్తి, లేస్తే నటరాజు అండి. ఇది గ్రహించగలిగితే చాలు. అందుకే రెండు జ్ఞాన రూపములే, ఒకటి స్థిరస్థాణువు చెప్తూ ఉంటే, ఒకటి నిరంతర చైతన్యంగా జగమంతా నడిపేవాడిని చెప్తున్నది. ఈశ్వర సర్వభూతేషు ఉద్దేశ్య అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ్య అని చెప్పినట్లుగా దాన్ని ప్రకటిస్తున్నది. కనుకనే ఈ అందమైన భావాన్ని మనం గ్రహించినట్లయితే అది ఆచార్య రూపము, సకల నిష్కల సమన్వయ రూపము, లేదా సగుణ నిర్గుణ సమన్వయ రూపము. ఇలాంటి రూపోపాసన వల్లనే మనం వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి చేరగలం. కనుక ముక్తి హేతు ఉపాసన ఏది అంటే నటరాజు ఉపాసన. మరి శ్రీ విద్యా శ్రీచక్రము అన్నీ ఇందులో ఉన్నాయి. ఎలా ఉన్నాయి చూపించడం ఇవాటి నుండి మన పని. ఇదే చిదంబర రహస్యం. ఆ చిన్నగా మన అందరం ఎప్పుడూ చూస్తున్న విగ్రహంలో చూడవలసినది, ఇంతవరకు చూడనిది చాలా ఉంది. అది మీకు చెప్పగలిగితే ఇకపై నుంచి చూసే చూపే మారిపోతుంది మనకి. అదే అసలైన దృష్టి, అదే జ్ఞానమయ దృష్టి. అది ప్రసాదించమని పరమేశ్వరుని అడగాలి. దాన్ని ఇక్కడ బోధిస్తున్నాడు స్వామి. ఏమనండి, జ్ఞానమేవ మమ స్థానం తచ్చమా నైవ ముంచతి. అంతేకాదు, శరీరిణ్యాత్మని యథాస్థితోహం విమలాకృతి, నేను సర్వ శరీరముల్లో ఉన్నాను అవునా కదా. సర్వభూతముల యొక్క దేహములయందు నేను ఉండడం చేతనే వారికి చైతన్యమంతా ఉన్నది. వాళ్ళ శరీరంలో డ్యాన్స్ అంతా నా వల్లే వస్తాను. శరీరణ్యాత్మని యథాస్థితోహం విమలాకృతి, ఎలా ఉన్నాను నేను, విమలాకృతి అయి ఉన్నాను. ఈ మాట ఎందుకు అనాలండి, విమలాకృతి. మన శరీరంలో ఉన్నాడు అంటే శరీరం అంటే కనబడే ఇది ఒకటే కాదు కదా, స్థూల సూక్ష్మ కారణాలు మూడు ఉన్నాయి. అందులో మన యొక్క సూక్ష్మేంద్రియములు ఉన్నాయి, మనస్సు బుద్ధి అహంకార చిత్తములు, ఇవన్నీ కలిపితే దేహం. మనస్సు కూడా దేహమే, మనోబుద్ధి అహంకార చిత్తములు కూడా దేహమే. ఇవన్నీ చైతన్యవంతం కావడానికి కారణమైన, అలా నేను వీటన్నిటితో కూడిన దేహములు ఎందుంటూ వీటికి చైతన్యాన్ని కలిగిస్తున్నాను. నేను వీటన్నిటికీ చేతనత్వం నేను కలిగిస్తున్నాను. కానీ నేను విమలాకృతి, అందుకు చెప్పాడు నిర్మలాకృతిని. నిర్మలాకృతిని ఎందుకన్నాడంటే, వీటన్నిటినీ కదిలిస్తున్నా వీటి వికారాలేవి నాకు అంటటలేదు అది చెప్పాడు అనమాట. వీటి వికారాలేవి నాకు అంటట్లేదు. కనుక మన హృదయంలో ఆయన ఎలా ఉన్నాడు, నిర్మలగా ఉన్నాడు. హృత్పుండరీకాంతర సన్నివిష్టం, భావం చూడండి ఎలా చెప్తున్నాడు, నీ హృదయ పద్మంలో ఉన్నట్ట. స్వతేజసావ్యాప్త నభోవకాశం, నీ గుండెలో కూర్చుని బయట లేడని కాదు, ఆ అనంత చైతన్యంతో అనంత ఆకాశంలో కూడా ఆయనే వ్యాపించున్నాడు. స్వతేజసావ్యాప్త నభోవకాశం, అటువంటి స్వరూపం అది. అది నిర్మలమై శుద్ధమై ఉన్నటువంటి మహేశ్వరుడు. హృత్పుండరీకాంతర సన్నివిష్టం స్వదేశసావ్యాప్త నభోవకాశం అతీంద్రియం, అది ఇంద్రియములకు అతీతమైనది. సూక్ష్మం అనంతం ఆజ్యం ధ్యాయేత్ పరానందమయం మహేశం. సూక్ష్మమై అనంతమై జగత్తంతటికి ఆది అయి ఉన్నటువంటి అనంతతత్వమే మహేశ్వరుడు. ఇప్పుడు నేను చెప్పిన రూపం వర్ణంలో ఎక్కడ రూపం ఉందా, లేదే, తత్వమే ఉన్నది. తత్వమే పరమాత్మ, తత్వస్వరూపుడైన ఆ తత్వస్వరూపాన్ని తెలియజేసే రూపం ఇది. ఎందుకంటే ఒట్టి తత్వం చెప్తే ఆవలింతలు కళ్ళు మూసుకుపోతాయి, రూపం చెప్తే అది అందుకోవడం కష్టం. దాన్ని అందించే రూపం ఇది అది. కనుక ఇప్పుడు కనిపిస్తున్న చిదంబర నటరాజ రూపంలో ఏ తత్వం ఉందో అది గ్రహించగలగడమే చిదంబర రహస్యం అనేటువంటి విషయంలో గోచరిస్తున్నది. శరీరణ్యాత్మని యథాస్థితోహం విమలాకృతి తథా, ఇలాగైతే మన యొక్క దేహంలో ఉన్నాడో అదే విధంగా ప్రపంచ దేహస్మిన్ విహరామి, ప్రపంచ దేహంలో కూడా అలాగే అన్నాను. శరీరంలో ప్రతివాడు హృదయంలో నేను అత్యంత సూక్ష్మరూపంగా ఉన్నట్టే ఈ ప్రపంచ దేహం యొక్క హృదయంలో కూడా ఉన్నాను. ఈ ప్రపంచ దేహం యొక్క హృదయమే ఈ చిదంబరము, సమస్త విశ్వానికి హృదయ స్థానము. తస్య జ్ఞానస్య పర్యాయ చిచ్ఛబ్ద స్మర్యతే బుధై, చిత్ అనే మాటకి జ్ఞానము అనర్థము. జ్ఞానమంటే మళ్ళీ ఇక్కడ పొరపాటు పడద్దు, కొన్ని పదాలని మనం ఎక్కువ వాడేసి ఇంకో అర్థంలో చూసుకుంటాం, ఇప్పుడు అర్థమే తీసుకుంటాం. జ్ఞానం అంటే నాలెడ్జ్ అని, అవేర్నెస్ అని, ఇలా ఏవో అనుకుంటూ ఉంటాం మనం, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అని, ఇవేవి జ్ఞానము కాదు. జ్ఞానం అంటే ఒక వస్తువుని తెలుసుకునుట కాదు. మరేమిటి, ఏది ఉండడం వల్ల అన్నీ తెలుసుకుంటున్నావో అదే జ్ఞానము. ఒక్కటి ఈ మాట మళ్ళీ తెలుగులోనే చెప్పానుగా, తెలుగులోనే చెప్పాను, మరొక్కసారి చెప్తున్నాను. ఇది మన త్రిపుర రహస్యంలో కూడా ఈ మాట వస్తున్నది. పరశురాముడు దత్తాత్రేయులు వాడు అడుగుతారు, ఎలా తెలుసుకోగలమయ్యా పరమాత్మని అని. ఆయన ఓ మాట అన్నాడు, ఆయన తెలుసుకోలేవయ్యా అని. మరి తెలుసుకోని కాడికి ఉపన్యాసం ఎందుకండి, ఒక్క మాట చెప్తాను తెలుసుకో అన్నాడు. ఏది ఉండడం వల్ల అన్నీ తెలుసుకోగలుగుతున్నావో అదే పరమాత్మని తెలుసుకో. ఎమ్మా, ఏది ఉండడం వల్ల అన్నీ తెలుసుకోగలుగుతున్నావో అదే పరమాత్మ, అవునా లేదా. ఈ సమస్త విశ్వాన్ని దేని వల్ల తెలుసుకోగలుగుతున్నావు, చైతన్యం, అవునా లేదా. ఆ చైతన్యం ఆత్మ, శివసూత్రాల్లో మొట్టమొదటి సూత్రం ఇది. చైతన్యమేవ ఆత్మ చైతన్యం. ఈ చైతన్యం అనే దృష్టితో చూడండి, చైతన్యానికి ఆకారం ఉందా, చైతన్యానికి వికారం ఉందా, ప్రతి ఆకారాల్లోనూ ప్రతి వికారాల్లోనూ చైతన్యం ఉంది గాని చైతన్యానికి మాత్రం ఆకార వికారాలు లేవు. ఆ శుద్ధ చైతన్యమే చిత్ అని చెప్పబడుతుంది. ఆ చిత్తే నా యొక్క స్వరూపము. అది అంతా వ్యాపించి ఉంది గనక అదే చిదంబరం. కనుక చిదంబరంలో నటరాజుకు అది చిదంబరమే నటరాజు. ఇంకా అర్థం చేసుకోండి, ఈ చిదంబర స్వరూపుణ్ణే నేను ఉన్నాను. కనుక చిచ్ఛబ్ద స్మర్యతే బుధ చిత్తశ్చైతన్య రూపాయాశ్చాంతరం యత్తదంబరం, అది చైతన్య రూపము. ఆ చైతన్యము ఈ అంతర భాగమైనటువంటి చిదంబరము. తస్మాత్ భూమి హృదిస్తస్థం. ఎంత చెప్పాలండి, అడిగడు గనక చెప్తున్నాడు ఆయన. ఇది భూమికి హృదంతస్థం, భూమికి హృదయం. దీనికి మరికొన్ని పేర్లు ఉన్నాయి, పుండరీకం దహరం విపాపం గగనం చిదంబరమి హోచ్యతే, దహరం విపాపం విరజం అని మనకి ఉపనిషత్తుల్లో మాటే. దహరం విపాపం అని ఒక చోట వస్తుంది, మృత్పుండరీకం విరజం విశుద్ధం అని ఒక మాట చెప్తాడు. దుమ్ము లేకుండా చేసుకునే చిత్తాన్ని, దుమ్ము కలిగిన చిత్తంతో ఇది వింటే చిదంబరం అర్థం కాదు. అర్థం కాలేదంటే దుమ్ము ఇంకా పోలేదు అని అర్థం అనమాట. అది పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. దహరం విపాపం గగనం చిదంబరం ఇహోచ్యతే. ఇది గగనము గహనము. గగనం అంటే అంత తేలిగ్గా తెలిసేది కాదు, ఇది గగనం. వ్యాపకత్వం చేత గగనం. ఈ మాట కొంచెం లోతైనా దయచేసి అర్థం చేసుకోండి. ఆకాశం అనే మాట వేశాడు ఇక్కడ. చిత్ అంబరం అంటే ఆకాశం, చిదాకాశం. దహరాకాశ రూపిణి మొదటి రోజే మీకు ఇది హింట్ గా చెప్పాను. దహరాకాశం ఏమిటయ్యా ఆకాశం? దయచేసి ఇది వేదాంతమే. నాట్యం అన్నప్పుడు కనిపించాడు కానీ ఇది వేదాంతం కనుక మాకు అక్కర్లేదు. ఆ చెప్తున్న సేపు నిద్రపోతాను, వెళ్లేటప్పుడు లేపే బాబు అనంత పక్కవాడిని. ఇది వినాలి, ఇదే కావలసింది. చాలా చాలా అయ్యే ఇప్పటికే లౌకికం బహిర్ముఖత్వం. ఒక్కసారి ఏకాగ్రత అవలంబించి మీలో ఉన్నవాడిని చూడండమ్మా. నిజమే, కొంతమంది అంటూ ఉంటారు వేదాంతం అందరికి కాదండి, అందుకే సెలెక్టివ్ గా ఎవరికైనా చెప్పాలి. సెలెక్టివ్ ఏంటి, అందరికీ కావలసిందే అది, అవునా లేదా? అందుకే అందరి కోసం చెప్పుకుందాం మనం. ఇందులోనే ఉన్నారు ఎందరో మహాత్ములు, వారి కోసం చెప్తా. ఒక్కరిద్దరున్నా శివుడు సంతోషిస్తాడు. ఇది గమనించండి. ఆకాశం, ఆకాశం అంటే చెప్పచ్చు అందరూ. పంచభూతాల్లో ఒక ఆకాశం ఉంది కదా, ఆ ఆకాశం లాంటిది ఇది అనుకోకూడదు గనకనే దీనికి మరొక పేరు పెట్టారు, చిదాకాశం అని పేరు పెట్టారు. ఇది అట్లాంటి ఆకాశం కాదు బాబు అని. ఇప్పుడు ఆకాశం అంటే ఏంటో మాట్లాడదాం. మనకు తెలిసిన ఆకాశం గురించి చెప్పుకుందాం. ఏమిటి ఆకాశం? స్పేస్. ఇది అందరూ చెప్పే మాట. ఆ ఆకాశం గురించి మనకేం తెలుసు? సూక్ష్మము విస్తారము. ఈ రెండు భావాలు గుర్తుపెట్టుకోండి, సూక్ష్మము విస్తారము. ఇది స్పష్టమండి, నేను మాట్లాడుతున్న తెలుగే, మీరు అర్థం చేసుకోండి ప్రయత్నించండి. సూక్ష్మం అంటే, సూక్ష్మము అంటే ఈ మామూలు కంటితో నువ్వు స్థూలంగా పట్టుకోలేనిది, స్థూలంగా ఇంద్రియాలతో పట్టుకోలేనిదండి ఇది స్థూలము అనే. పట్టుకోలేనిది సూక్ష్మం, పట్టుకోగలిగితే స్థూలం. స్థూలానికి ఆపోజిట్ సూక్ష్మం, సూక్ష్మానికి ఆపోజిట్ స్థూలం. కనుక స్థూలం సూక్ష్మం రెండు వచ్చాయి. దీని గురించి మీకు తేటగా అర్థమయ్యేటట్టు నేను చెప్పడానికి ప్రయత్నిస్తా. అత్యంత స్థూలమైనది ఏది అంటే భూమి. మనకు కనబడుతున్న భూమి అత్యంత స్థూలంగా ఉన్నది. ఈ స్థూలమైన భూమి కంటే సూక్ష్మమైనది నీరు. దీని నుంచి దానికి వెళ్ళండి, దీనికంటే అది ఎంత కష్టమో ఆలోచించండి. భూమిని మీరు పట్టినంత తేలిగ్గా, మట్టి ముద్దను పట్టినంత తేలిగ్గా నీటిని పట్టలేరు. పైగా సూక్ష్మం అనగానే పట్టుకోలేనిది, విస్తరించే లక్షణం కలది రెండు చెప్పాను. భూమి విస్తరించలేదు, నీరు దానికంటే ఎక్కువ విస్తరించగలదు. సూక్ష్మం అవుతున్న కొద్దీ విస్తారం పెరుగుతూ ఉంటుంది, వ్యాపకత్వం పెరుగుతూ ఉంటుంది చూడండి. కనుకనే భూమి కంటే నీరు పట్టుకోవడం కష్టం, దానికి పాత్ర కావాలి. భూమికి పాత్ర అక్కర్లేదు, ఎక్కడ పడిస్తే అక్కడ ముద్దలా పడి ఉంటుంది అంతే మట్టి, అంతే కదండి. జలం దానికంటే సూక్ష్మం గనక దానికి ఒక కంటైనర్ కావాలి, దాని తర్వాత అది వ్యాపించగలదు, ప్రవహించగలదు. జలము కంటే సూక్ష్మం అగ్ని. మీరే ఆలోచించుకోండి, మీరు సులభంగా తెలిసిపోతుంది ఆత్మతత్వం, లేదా కనీసం తెలిసిన నట్టేనా అనిపిస్తుంది. జనము కంటే సూక్ష్మ అగ్ని, దీన్ని పట్టడం దానికంటే కష్టం, దానికంటే దీనికి వ్యాపకత్వం ఎక్కువ. అయితే మొదటి దానికంటే రెండు, రెండో దానికంటే మూడు వచ్చాం. దానికంటే సూక్ష్మం వాయువు, దీనికి వ్యాపకత్వం ఎక్కువ. ఇంద్రియాలతో పట్టుకోవడం దానికంటే కష్టం, ఎందుకంటే అగ్ని కనీసం చూడగలరు, దీన్ని అది కూడా కాదు. వస్తున్నారా? అయితే వాయువుని ఇంకో రకంగా పట్టుకోవచ్చు, స్పర్శ అనేదైనా దానికి ఉంది. సూక్ష్మం అవుతున్న కొద్దీ మన ఇంద్రియాలకి అందట్లేదు, విస్తారం పెరిగిపోతుంది. దానికంటే సూక్ష్మమైనది ఆకాశము. ఇప్పుడు వచ్చారా? ఆకాశం. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే ఆకాశం ఎంత విస్తరించిపోయింది, ఇప్పుడు మీరు చెప్పిన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, వీటితో కూడిన పదార్థములు అన్ని ఆకాశంలోనే ఉన్నాయి. అవునా లేదా? అనంత గ్రహ నక్షత్రాలు గాని, భూమ్యాది గ్రహములు ఇత్యాదులు అన్నీ అందులో ఉన్నాయి. ఇప్పుడు అన్నిటికంటే పెద్దదేది? ఒప్పుకున్నారా లేదా? ఇప్పటి వరకు ఈ హాల్ చాలా పెద్దదన్నారు కూర్చోడానికి. తర్వాత భూమి చాలా పెద్దది అని స్థితికి తెలుసుకున్నాం. ఇప్పుడు భూమి కంటే పెద్దదేవి ఏది? ఈ భూమిని కూడా ఉంచుకున్న ఆకాశం ఇంకెంత పెద్దదో. కనుక అన్నిటికంటే బిగ్గెస్ట్ ఏమిటండి? ఆకాశము. తెలిసింది కదా, ఇంతవరకు వెళ్ళగలిగాం, దీని తర్వాత వెళ్ళలేం మనం. ఈ ఆకాశంలోనే ఇన్ని ఉన్నాయి. కనుక ఏది పెద్దదై విస్తరించి వ్యాపించిందో దాన్ని ఆధారం చేసుకుని మిగిలివన్నీ ఎలా ఉన్నాయో, అలాగే ఈ ఆకాశం కంటే సూక్ష్మమై ఈ ఆకాశాదులన్నిటికీ ఆధారమై ఉన్నదొకటి ఉన్నది, అదే చిదాకాశము. ఆ చిదాకాశమే పరమాత్మ అని చెప్పబడుతున్నది. దాది అత్యంత పెద్దది, ఆకాశం కంటే పెద్దది. ఈ ఆకాశం మీకు అందలేదు కానీ ఉందని ఒప్పుకున్నారు. దానికంటే సూక్ష్మం అది కూడా అందదు. అందదు గాని లేదని అనలేవు. అర్థమైపోయింది కదా? కనుక ఇప్పుడు ఏం తేలింది? అందుకు దీన్ని నువ్వు తెలుసుకోలేవు, కానీ చెప్పడం కోసం ఆకాశం ఉపమానం సరిపోతుంది. ఎందుకంటే ఆకాశం మనకు కొంచెమైన ఎక్స్పీరియన్స్ ఉంది గనక. కానీ దానికంటే సూక్ష్మం అది కూడా అందదు. అది ఒక్కటి తెలుసుకోండి. కనుక పరమాత్మ గురించి ఒక్కటే తెలుసుకోగలం. ఏమని? తెలుసుకోలేనిది అని తెలుసుకోగలం, అందనిది అని అందుకోగలం. తెలిసింది కదా? ఇది గ్రహించగలిగితే ఇదే నేతి నేతి అన్నది. ఇది కాదు ఇది కాదు అని చెప్పి ఏదైతే మనస్సుకు మాటకు అందదో అదే పరమాత్మ. ఇప్పుడు ఇది అన్నిటికంటే ది బిగ్గెస్ట్ అన్నారు కదా. బిగ్గెస్ట్ అనే మాటకి వేదంలో ఒక శబ్దం ఉన్నది, బ్రహ్మ. బిగ్గెస్ట్ అంటే ది బిగ్గెస్ట్ అంటే బ్రహ్మ. బ్రహ్మ అంటే బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ ఇది బ్రహ్మ. అన్నిటికంటే పెద్దది, అన్నిటి యందు వ్యాపించున్నది. ఇప్పుడు ఆకాశాన్నే చూసుకోండి. ఆకాశం ఎక్కడుంది? ఎక్కడ? పైన. నువ్వెక్కడున్నావు? ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ ఉపనిషత్తు. ఆకా పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే ఆకాశము వల్లే అన్నది. ఆకాశము గా కాదు, లైక్ స్పేస్. ఆకాశము వలే అంతటా వ్యాపించి ఉన్నది, అంతటికంటే సూక్ష్మమైనది. ఆకాశము వలే ఎందుకన్నారంటే మాకు అదే పరిచయం గనక మనకు అదే చూపిస్తారు. పరిచయం ఉన్నదాన్ని చూపిస్తారు కదండి. మనకు జలపాతం గురించి చెప్పాలంటే మీకు పరిచయం ఉంది, మీ ఊరు దగ్గర ఉన్న జలపాతంతో పోల్చి నయాగర గురించి చెప్పాలి వెళ్ళకపోతే. అదేవిధంగా పరమాత్మ గురించి చెప్పినప్పుడు వేదం ఈ పరిభాషలో వాడింది. ఇప్పుడు అర్థమైందా? చిదంబరం అంటే ఆ చిదంబరం ఎక్కడుంది మరి? మీరు అనుకున్న ఆకాశం అన్నిట్లోనూ ఉంది, అంత బయట ఉంది. లోన బయట ఆకాశం ఉన్నప్పుడు ఆకాశానికి కూడా మూలమైన చిదాకాశం ఎక్కడుందండి? లోన బయట ఉన్నది. అంతటా వ్యాపించిపోయి ఉన్న దాని అందే మీరున్నారు, మీలో అది ఉంది. అలా ఉన్నదే వ్యాపించి ఉంది గనక దానినే అంతర్బహిష్టతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వసంభువం. అంతరిది ఎక్కడుంది మళ్ళీ? పద్మకోశ ప్రతీకాశగుం హృదయం చాప్యధోముఖం. అంత వ్యాపకమై ఉన్న ఆ నారాయణం నీ పద్మకోశము లాంటి హృదయంలో ధారాకాశముగా భాసిస్తున్నది. ఇదే చిదంబరం అంటే. చిదంబరం గురించి చెప్పడానికి మా విష్ణువు ఎందుకు తీసుకున్నారండి అంటారా? అనరు. ఎందుకంటే ఈ రెండింటి చెప్పట్లేదు, మనం ఒకదాన్నే చెప్తూ ఉన్నాం, దాన్నే గ్రహించగలగాలి. ఇదండి చిదంబర రహస్యం. ఇది చెప్పాడు ఇక్కడ ఎవరు? చిదంబర నటరాజు. ఆయన చెప్పాడు కనుక ఈ బాధ అర్థమైంది. నేను చెప్తే అర్థమవుతుందో అర్థం కాదు. ఆయన చెప్పాడు వాళ్ళందరికీ, తచ్చేదమితి జానీధ్వం యత్రాహమయా సహా. ఆ చిదంబరాన్ని తెలియజేసే క్షేత్రం ఇదయ్యా భూమికి హృదంతరముగా ఉన్నది. ఇక్కడ నా నాట్యం ఎవరికి బాగా తెలుస్తుందో తెలుసా? ఒక్కడికి బాగా తెలుసు, హరిదృష్టం ఉమయా. ఆవిడికి తెలుసు, ఈయనకి తెలుసు, వీళ్ళిద్దరికి. అలాంటి తాండవాన్ని ఇంతవరకు ఇంత హ్యాపీగా ఇంత విజృంభించి ఇంతవరకు ఎక్కడ చూపించలేదు. యుష్మదర్థే కరోమి, నీ కోసం చూపించు. ఏం చూపించినా గానీ నీకు అందరికీ చూపించిదే అన్ను కండిషన్ పెట్టావు. ఏం చేస్తావు? చూపిస్తా కానీ అన్నాడు ఇక్కడ. వేదాగమేష ప్రత్త సభా కాప్యస్తి కాంచని. ఈ దివ్యమైన ఈ సభనే కనక సభ అని, దభ్ర సభ అని, మహాసభ అని అంటారు సుమ. కనకం అంటే కనత్ అంటే ప్రకాశించున్నది. ప్రకాశం అంటే చైతన్యం, చైతన్యాన్ని కలిగించేది అని అర్థం. కనుకనే ఇది చైతన్య సభ, కనక సభ, చిత్ సభ, దభ్ర సభ, మహాసభ అని పేరు. నమస్సభాభ్య సభాపతిభ్యో నమ నమస్సదసస్పతయే. ఇవన్నీ వేదముల యందు నటరాజుకు సంబంధించిన మంత్రములు. అందుకే ఇది వేదాగమేష ప్రథిత, వేదాగముల యందు ప్రసిద్ధిగా చెప్పబడుతున్నది. ఇదయ్యా నా చిదంబరము. నువ్వు చెప్పినట్టు లోకశ్రేయస్సు కోసం నేను దీన్ని చూపిస్తాను అన్నప్పుడు ఈ భూమికి చిదంబరంలో ఉన్న చోటును చూపించారు ఇక్కడ. ఇది మీకు మొన్న వర్ణించాను ఎంత పరిధి ఉన్నదో. దాని నుంచి క్రమంగా యోజనముల పరిధి ఉన్నది. మూలస్థానం నుంచి యోజన పరిధి వరకు చిదంబరం అని చెప్పాం. ఇప్పుడు ఏం చేశారంటే సభా నిర్మాణం చేశారు. ఎక్కడైతే డ్యాన్స్ చేశాడో అక్కడ డ్యాన్స్ చేశాడని గుర్తుగా దేవతలందరూ కలిసి ఒక సభని నిర్మాణం చేశారండి. స్టేజు కట్టడం మొదలు పెట్టారు. ఎలా కట్టారు అంటే ఒక మేలిమి బంగారు రేకులు తీసుకువచ్చి ఆ బంగారంతో తాపడం పెట్టి ఒక అత్యద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మాణం చేశారు. సువర్ణమయమైన కనకం సభ, కనక సభ అన్నారు కనుక దాంతో నిర్మాణం చేశారు చిదంబర సభ. అప్పుడు వారు ఏ పద్ధతిని నిర్మాణం చేశారో ఆ పద్ధతులు నిర్మితమైన ఆలయమే ఇప్పుడున్నది. వాళ్ళు ఏ సిస్టంతో నిర్మాణం చేశారో అదంతా ఉన్నది. ఆ సిస్టమ్, ఆ సభ, ఆ స్తంభాలు అంత చిత్రం. మీరు ఇతర దేవాలయాలకు వెళ్ళినప్పుడు గర్భగుడి తీరు వేరు, చిదంబరంలో గర్భగుడి అని మనం ఏదనుకుంటామో అది దబ్ర సభ. మూలనాథుడు అట్టుంటాడు, దానికి వెనకాలే ఇటువైపు ఈయన ఉంటాడు. ఆ దబ్ర సభ మాత్రం ప్రత్యేకమైన డిజైన్ అండి. అక్కడ గోవిందరాజు పేరుతో నారాయణుడు ఉంటాడు అక్కడే. ఆ తర్వాత లోపల చిత్సభ, అది గర్భగుడి అనుకుందాం. దాని ముందు ఒక చిన్న ప్రాకారం ఉంటుంది, అది కనక సభ అని పేరు దానికి. అక్కడుండి మనం చూడవచ్చు. అక్కడ కూడా వెళ్ళనివ్వరు, ఇటువైపు ఆపుతారు. ఈ కక్షలో కొందరు ఉంటారు. ఇలాగా దానికి వివిధములైన కక్షలున్నాయి. ఆ చిత్సభ ఆ మధ్యలో ఆయన ఉంటాడనమాట. ఆ నిర్మాణం ఎలా చేశారు ఇక్కడ నిర్మించి చెప్పారు, నేను మీకు క్రమంగా ముగించే లోపల చెప్తాను. ఇంకా 4 రోజులు ఉంది కదా మనకి, ఆ లోపల చూపిస్తాను మీకు. అక్కడే చిదంబర రహస్యం కూడా తెర తీసి చూపిస్తారు. ఇప్పుడు తెర తీయడం ఏంటో కొంత అర్థం ఏంటుంది మీకు, తర్వాత ఇంకా అర్థమవుతుంది. ఏమీ లేదన్న దాంట్లో ఎంతో ఉందన్నది అర్థం అవ్వాలి. ఇందాక అన్నామే ఆకాశం అంటే ఏమీ లేదండి, అది కదా మీరు అంటారు. ఆకాశం అనే మాట ఎలా పెట్టారో చూడండి. మనకి తామసం అలవాటైపోయినటువంటి పెద్దవాళ్ళకేమో నాకు తెలియదు కానీ వాళ్ళు చక్కగా కుర్చీ దొరికితే నిద్రపోయి పెద్దవాళ్ళు కనిపిస్తారు. కానీ కుర్రవాళ్ళు బాగా అర్థం చేసుకోగలరు నాకు తెలుసు. మనం అంటాం పిల్లలకు అర్థం కాదని, కానీ పిల్లలకే అర్థం అవుతుంది. కానీ వాళ్ళు రానివ్వం మనం. మన దృష్టిలో వేదాంతం అంటే తేలిగ్గా దొరికిపోవాలి, బుర్రకు పని పెట్టకూడదు. అలా దొరికితేనే వేదాంతం, అంతే కదా. అన్నిటికంటే కష్టం బ్రహ్మ విద్య గుర్తుపెట్టుకోండి. దాన్ని తేరగా దొరకాలనుకోవడం మొదటి దోషం. అన్నమయ్య పెట్టిన మొట్టికే మళ్లీ చెప్తున్నా, ఊరకే దొరుకునా ఉన్నతోన్నత సుఖము. తపించాలి తపించాలి తపించాలి. ఎంత తపస్సు చేశారండి మహానుభావులు. అంత తపస్సు చేస్తే గాని దొరకని జ్ఞానాన్ని కునుకుపాట్లు కలిగి చెప్పాలా యువకులు గ్రహించగలరు? ఆకాశం అనే పేరుకి అర్థం ఏంటి? ఆకాశం అంటే శూన్యం కాదు, శూన్యం అని పొరపాటుపడింది బౌద్ధం. ఆకాశం కంటే ఆకాశమైనది కదా ఆత్మన్నం, దానికి చిదాకాశం అని పేరు పెట్టారు కదా. ఆకాశం, కాశము అంటే వెలుగు అని అర్థం, అందుకే కాశీ అనే పేరు వచ్చింది. ప్రకాశం, వికాసం. ఆ అంటే సంపూర్ణముగా అనర్థం. ఆ కాశం అంటే అసమంతాత్ కాశం ఆకాశం, సంపూర్ణమైన కాశము అంటే సంపూర్ణ చైతన్యము. వెలుగంటే చైతన్యం అర్థం. ఆకాశం అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఇది గుర్తుపెట్టుకోండి. ఆకాశం అంటే శూన్యం కాదు, ఆకాశం ఇస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆధునిక జ్యోతిష్ శాస్త్రం కూడా ఈ పాయింట్ పట్టుకుంటే ఆకాశం అని పేరు పెట్టిన భారతీయ ఋషుల జ్ఞానానికి నమస్కారం పెడతారు. ఇక్కడ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ వే డిఫరెంట్ ఫార్మ్స్ లో, ఒకటి భూమిగా, ఒకటి దీని సూర్యాది గ్రహములుగా రకరకాల ఫార్మ్స్ తీసుకుంటూ ఉంటాయి. కానీ ఉన్నదంతా ఫుల్ ఆఫ్ ఎనర్జీతో కూడిన ఒక మహాస్పేస్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఆకాశం ఫుల్ ఆఫ్ ఎనర్జీ, అటువంటి మహాకాశం ఇది. ఆ మహాకాశ స్ఫురణ కలిగించగలిగే భూమి ఇది. అందుకే సభాభవన నిర్మాణానికి ఇంత పద్ధతి ఉన్నది. వాళ్ళు ఈ విధంగా నిర్మాణం చేశారు. తస్మా తిల్లవనే తంత్ర, ఇది పెట్టగానే మొత్తం ఆ క్షేత్రం యొక్క పరిధి పెరిగి పంచక్రోస విస్తీర్ణమైందిట. ఎలాగైతే కాశీ పంచక్రోసమైందో ఇది పంచక్రోసమైంది. దత్తమిష్టం హుతం వాపి సర్వం కోటి గుణం భవేత్, అక్కడ చేసిన పంచాక్షరి జపం గాని మీరు చేసిన ఏ సత్కర్మ గాని కోటి రెట్ల ఫలితమిస్తుంది. కోటి అంటే అనంతం, దీన్ని బట్టి చూసుకోండి. అక్కడికి వెళ్ళి ఒక్క పంచాక్షరి ఒక్కసారి చేసినా కోటి సార్లు చేసిన ఫలితం తెచ్చుకోవచ్చు. తదారభ్య, అప్పటి నుంచి ఈయన అక్కడ నాట్యం చేస్తూ ఉన్నాడు, అందరూ చూస్తున్నట్ట. మృగాష్ట పక్షిణ సర్వే, పైగా చిత్రం ఏంటంటే దానికి కొన్ని టైమింగ్స్ నాట్యం చేసేటప్పుడు ఉంటాయి కదా. ఆ నాట్యం చేయడం ఆరంభించగానే మువ్వల సవ్వడి వినగానే పక్షులు మృగాలు కూడా వచ్చి పరవశించిపోయి ఇంకా అవన్నీ కూడా మోక్షానందాన్ని అనుభవిస్తున్నాయి. ఎందుకంటే ఆయన యొక్క చిన్ని మువ్వ మోగితే చాలు సర్వ జీవుల హృదయాలు మేల్కొంటాయి. ఆ మువ్వ ఒక పిలుపు, ఆ కాలి మువ్వ పిలిచినట్టుగా మ్రోగిందిట. అందుకే ఆనంద నృత్త సమయే నటనాయకస్య పాదారవింద మణినూపుర సింజితాని ఆనందయంతి మదయంతి విమోహయంతి రోమాంచయంతి నయనాని కృతార్థయంతి అంటున్నాడు భక్తుడు. ఆనందం నృత్యం చేసేటప్పుడు ఆయన పాదాలకున్న ముబ్బల సవ్వడి ముందు పరవశాన్ని కలిగిస్తుంది, క్రమంగా అన్నిటినీ మరపింపజేసే స్థితికి తీసుకువెళ్లి కనిపించి కళ్ళని కృతార్థం చేస్తుంది. అందుకు మృగ పక్షి మొదలైన గణములన్నీ కూడా ఆహారాలను కూడా విడిచిపెట్టి వైరాలను విడిచిపెట్టి ఆ స్థానంలో తిరుగుతున్నాయట. స్వామి నాట్యం అందరికీ చూపిస్తానని చెప్పిన దగ్గర నుంచి ఇది, అంటే ప్రతి వారు వారి వారి ఉపాధులతో ఉన్నా ఆ జీవన్ముక్తావస్థలు ఉన్నారు. ప్రతి వారు ఎవరు, యోగులు మాత్రమే కాదు పశువులు పక్షులు కూడా జీవన్ముక్తావస్థలో ఉంటూ పరమానందంతో ఉంటూ ఒకరిపై ఒకరికి రాగద్వేషాలు లేవు, ఏమీ లేవు, నిరంతర అఖండ శివానంద బంధురంగా వాళ్ళందరూ ఉన్నారు. ఆహారాదులను కూడా విస్మరించారు. ఇదంతా చూసి ప్రమద గణాలకు కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది, ఇక్కడ వచ్చింది కదా ఏమిటంటే అదే అనిపిస్తూ ఉంటుంది కొందరికి, అందరికీ తెలుసుకోవాలి అందరికీ తెలిసిపోవాలని తాపత్రయం కొందరికి ఉంటుంది. ఎంత చెప్పినా మేము నిద్రపోతూ ఉంటే ఆ నిద్రపోయే వాళ్ళని చూస్తే వీళ్ళకి ఎందుకు చెప్పడం అనిపిస్తుంది, రెండూ ఉంటాయి. కనుక శివుడు ఏదో దయతో అందరూ చూసివచ్చు అంటూ ఉంటే అది తలుచుకుని కోపం వచ్చింది. ఎవరికి, ప్రమదలందరికీ కూడా కోపం వచ్చి ఎవరితో చెప్తారు, శివుడికి చెప్తారా, ఆయన దగ్గర మాట్లాడే శక్తి ఉందా, స్వామి మీ డెసిషన్ చాలా రాంగ్ అండి అంటారండి ఆయన దగ్గరికి వెళ్ళి. తిన్నగా నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళాట, ఎందుకంటే గణ నాయకుడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి శివనాట్యం ఎంత దుర్లభమో మనకు తెలియదా, ఆ నాట్యం చూడడం కోసం దేవతలు కూడా ఎంత తపించిపోతారు, ఇన్ని యుగాలు తపస్సు చేస్తారు, అంత కష్టపడితే గాని దొరకనటువంటి ఆ అనుగ్రహం ముందు వెనక చూడకుండా ఈ పతంజలి కూడా వ్యాఘ్రపాదులు కూడా కలిసి వాళ్ళు చూసేసి అందరూ చూసేయాలని చెప్పడం ఏమో బాగుందా చెప్పేది. కనుక తమరే ఏదైనా చెయ్యాలి, ఇది మాకేమి నచ్చలేదు, అంత విలువైన వస్తువు ఎంత తేలిగ్గా దొరకకూడదు. ఈ మాట ఒక ఇది ఆలోచించండి, అంత విలువైన వస్తువు అంత తేలిగ్గా దొరికితే విలువ తెలియదండి, అది బాధ. ఎవరిది, ప్రమద గణాలది. అంటే అప్పుడు చివాట్లు పెట్టేట నందీశ్వరుడు, గణా శృణుత, మీ తపన్ నాకు అర్థమైంది గాని శివ నిర్ణయానికి విరుద్ధంగా మనం మాట్లాడగలమా, అందులో కోరినవాడు ఆదిశేషువు యొక్క అవతారం జ్ఞాని మహానుభావుడు, ఆయన కోరేక మనం అలాగ అనకూడదు. పైగా శివుడి దగ్గర ఒక చిన్న విషయం ఉన్నది, భక్తితో ఎవడైనా కొనుక్కోవచ్చాయన్ని అన్నాడు. ఇక్కడ చూడండి, భక్తితో ఎవడైనా కొనేసుకోవచ్చు. ఒక వ్యక్తిని మనం కొనుక్కున్నాక అంటే జీతానికి పెట్టుకునే డబ్బు ఇచ్చు ఎలాగో కొనుక్కుంటే వాడు ఏం చెప్తే చేయాలి, అలాగే భక్తితో ఎవడు కొనుక్కుంటాడో వాడు ఏం చెప్తే అది చూస్తాడు. ఇట్లాంటి మనం ఎన్నో గతంలో చూసాం, ఈయన గారు తపస్సులకు లొంగిపోవడం అనేది మనకు తెలుసు. వ్యాఘ్రపాద పతంజలు తపస్సుతో కొనేశారు, ఆ తపస్సుతో కొన్నారు కనుక వాళ్ళ ఇష్టం, నన్ను ఎలా వినియోగించుకుంటే అలా వినియోగించుకోవచ్చు అని అనుకున్నాడు ఆయన. భక్తవత్సలుడు అని ఒక టైటిల్, బోళా శంకరుడు. కనుకనే ఆయన మాటను మనం ఏమీ కదిలించలేం. కనుకనే ఇక నుంచి ఆయన నాట్యాన్ని ఇక్కడ దేవతలు పిశాచాలు రెండూ చూస్తాయి, రెండు ఎక్స్ట్రీమ్స్. యోగనిష్టాగరిష్ఠుడైన విప్రుడు చూస్తాడు, అల్పుడు చూస్తాడు, పశువులు పక్షులు అన్నీ చూస్తాయి. ఏం చేస్తాం, దర్శన మాత్రం చేస్తే పాప విమోచన అవుతారు. అయితే ఈ శివతాండవ అమృతం ఇంత ఫ్రీగా ఇక్కడ దొరుకుతుంది, ఎక్కడ, చిదంబరంలో. ఇప్పుడు ఏం చేయాలంటే అమృతం వచ్చాక కూడా దానికి రక్షణ పెట్టారు కదా, నందీశ్వరుడు ప్లాన్ చేయండి, అమృతం వచ్చినప్పటికీ రక్షణ పెట్టారు కదా, అలా మనం దీనికి రక్షణ పెట్టుకోవాలి, ఈ దభ్రసభని మనం కాపాడుకోవాలి. కొందరిని ఇక్కడికి రానివ్వకుండా చేద్దాం, అంటే వచ్చే బుద్ధి కూడా పట్టదు కొందరికి, కొందరు వచ్చినా దీని మీద శ్రద్ధ కలిగినివ్వకుండా చేద్దాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చినా శ్రద్ధ అనేది ఏదో ఉండాలి, అది లేకుండా చేద్దాం. కొందరిని కొన్ని కక్షల దాకా రానిచ్చి లోపలికి రానివ్వద్దు, ఇలా కొన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేద్దాం. చూసారా, ఆయన ఇచ్చిన, అందుకే దేవుడి వరం ఇచ్చిన, పూజారి వరం ఇవ్వడు అంటారు, ఇదే అన్నమాట, మరొకటి కాదు. చూసుకోవాలి, ఆయనకేం పోయి ఎవడొచ్చినా వెల్కమ్ అంటాడు, కానీ ఆపాలి కదా, లేకపోతే ఎవడు పెడితే వాడు వెళ్ళి పట్టుకుంటే ఏమవుతుంది ఆయనకి. మన ప్రేమ ఎక్కువైపోయి ఆ దేవుళ్ళ విగ్రహాలు నిమురుతూ నిమురుతూ ఉంటే కొన్నాళ్ళకి మిగలవవి. అందులో మనమా, పుణ్యం వస్తుందంటే చాలు, ఏదైనా చేసేయగలం. అతను విగ్రహాన్ని కూడా ఉంచాం, ఎందుకంటే మన పుణ్యం మీద ఆభ, అంతేగాని భక్తి లేదు మనకి. అర్థం చేసుకోండి, పుణ్యం వస్తుందని ఆభ, ఏదో దొరికిపోతుందనేటటువంటి తక్కువృత్తి, అందుకని ప్రేమ ఉందా, అది ఆ తపన. నందీశ్వరుడు ప్లానింగ్ అంట, ఈయనంత చక్కగా అంటే ఆ శివుడు అనుకున్నది, కానీ ఎవరొస్తే వాళ్ళకి చూపిస్తానన్నాడు కదా, కనుక వచ్చే వాళ్ళ దగ్గర బ్రేక్ లేద్దాం మనం జాగ్రత్తగా, అది చెప్పాడు. ఎలా చేస్తానో ప్లాన్ వేశారండి. ఇక్కడ బ్రహ్మాండాధీశ్వరుడైన పరమేశ్వరుడు ఇక్కడ నాట్యం చేస్తూ ఉంటే ఆ మహారాజుకి ఉపచారంగా అందరూ సేవలు చేయాలి కదా, రాజు ఉపచారం చేయాలి కదా, కనుక మనందరం ఆయనకి సేవకులం కదా, అన్ని దిక్కులా దీనికి రక్షణ కల్పిద్దాం అంటూ శివుని గణాల్లో ప్రథముడు ప్రధానుడు ఆయన నందీశ్వరుడు, సుయసా భర్త అన్నాడు ఇక్కడ. అంటే నందీశ్వరుడు భార్య పేరు సుయస. వారు ఉభయులు కలిసి వారు ఉభయులు నిర్దేశించారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో, దాని ప్రకారంగా ఎవరెవరెక్కడున్నారో ఇప్పుడు చెప్పుకుందాం. ఎందుకంటే తెలిసిపోతే వాళ్ళని కూడా మంచి చేసుకోవచ్చు. ముందుగా సభ చుట్టూ రక్షణకి నందీశ్వరుడికి అతి దగ్గర వాళ్ళని పెట్టేట్టు మెయిన్ చిత్సభ చుట్టూ. అటు తర్వాత మరొక కక్ష ఉన్నది, అక్కడ భూతగణాలని నియమించాడు. అటు తర్వాత కక్షలో పిశాచ గణాలని పెట్టేట. అటు తర్వాత బయట కాళీదే ఉంది ప్రధానంగా. ఆవిడ చాలండి, కాలం కాళీ కాలం ఇదొక్కడు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నువ్వేం చేసావో నీకు తెలియదు. మన ఒక్కసారి అంటూ ఉంటా, నేనేం పాపం చేశానండి అని చెప్తే నీ గుండె పగులుతుంది ఇంత చేశానని. ఆయన చెప్పలేదు కనుక మనం అడగగలుగుతున్నాం. ఎన్నున్నాయో మనకు తెలియనివి, కానీ నువ్వు చేసిందంతా రికార్డు జాగ్రత్తగా భద్రపరిచేవాడు కూడా ఉన్నాడు, వాడే కాలుడు. డు అన్నా ఏదన్నా కాలం అంతే, మీరు చేసిందంతా కాలమే గుర్తుపెట్టుకుంటుంది. అర్థమైంది కదా. కనుకనే ఆవిడుంది, ఎవడు ఏమిటో ఆవిడ చూసుకుని ఫిల్టర్ చేస్తుంది. ఆవిడ అక్కడుందన్నమాట.